మార్కు 9. ఆయన వాళ్లతో,
ఇది నిజం, ఇక్కడ నిలుచున్న వాళ్లలో కొందరు దేవుని రాజ్యం శక్తితో రావటం చూస్తారు, దానికి ముందు వాళ్లు మరణించరు
అని అన్నాడు. 6 రోజుల తరువాత యేసు పేతురును, యాకోబును, యోహానును ఒక ఎత్తైన కొండమీదికి తన వెంట పిలుచుకు వెళ్లాడు. వాళ్లు అక్కడ ఏకాంతంగా ఉన్నారు. అక్కడ యేసు వాళ్ల సమక్షంలో దివ్యరూపం పొందాడు. ఆయన దుస్తులు మెరువసాగాయి. ప్రపంచంలో ఏ చాకలి చలువ చేయలేనంత తెల్లగా మారిపోయాయి. ఏలీయా, మోషేలు ప్రత్యక్షమయ్యారు. వాళ్లు యేసుతో మాట్లాడటం శిష్యులు చూశారు. పేతురు యేసుతో,
రబీ, మనమిక్కడే ఉండటం మంచిది. మేము 3 పర్ణశాలలు వేస్తాం, మీకొకటి, మోషేకొకటి, ఏలియాకొకటి
అన్నాడు. శిష్యులు భయపడుతూ ఉండటం వల్ల పేతురుకు ఏమనాలో తోచలేదు. అప్పుడు ఒక మేఘం కనిపించి వాళ్లను కప్పివేసింది. ఆ మేఘం నుండి,
ఈయన నా ప్రియమైన కుమారుడు, ఈయన మాట వినండి
అని అనడం వినిపించింది. వెంటనే వాళ్లు తమ చుట్టూ చూశారు. మిగతా 2 వాళ్లకు కనిపించలేదు. యేసు మాత్రమే కనిపించాడు. వాళ్లు కొండ దిగి క్రిందికి వస్తుండగా యేసు,
మనుష్యకుమారుడు చనిపోయి బ్రతికి వచ్చే వరకు మీరు చూసిన దృశ్యాన్ని ఎవ్వరికీ చెప్పకండి
అని ఆజ్ఞాపించాడు. అందువల్ల వాళ్ల విషయాన్ని తమలోనే దాచుకుని చనిపోయి బ్రతికి రావడాన్ని గురించి చర్చించుకున్నారు. వాళ్లాయనతో,
ఏలియా మొదట రావాలని శాస్త్రులు ఎందుకంటున్నారు
అని అడిగారు. యేసు సమాధానం చెబుతూ,
ఏలియా మొదట వచ్చినప్పుడు సరిచేస్తాడన్న మాట నిజం, కాని మనిషి కుమారుడు కష్టాలను అనుభవించాలని, తృణీకరింపబడాలని ధర్మశాస్త్రంలో ఎందుకు రాశారు? ఏలియా వచ్చాడు లేఖనాల్లో వ్రాసిన విధంగా, ప్రజలు చేయాలనుకున్నవన్నీ ఇతనికి చేశారు
అని అన్నాడు. యేసు, పేతురు, యోహాను మరియు యాకోబు మిగతా శిష్యుల దగ్గరకు వచ్చారు. అక్కడ ఒక పెద్ద ప్రజల గుంపు శిష్యుల చుట్టూ ఉండటం, వాళ్లతో ఏమో వాదిస్తూ ఉండటం చూశారు. యేసును చూడగానే అక్కడున్న వాళ్లందరూ ఆశ్చర్యపడి స్వాగతం చెప్పటానికి ఆయన దగ్గరకు పరుగెత్తారు. యేసు శిష్యులను,
వాళ్లతో మీరేమి వాదిస్తున్నారు
అని అడిగాడు. ఆ గుంపులో నుండి ఒకడు,
అయ్యా, నేను నా కుమారుణ్ణి మీ దగ్గరకు పిలుచుకువచ్చాను. దెయ్యం పట్టి అతనికి మాట పడిపోయింది. ఆ దెయ్యం అతని మీదికి వచ్చినప్పుడల్లా అది అతన్ని నేలపై పడవేస్తుంది. అప్పుడు నా కుమారుని నోటి నుండి నురుగు వస్తుంది, పండ్లు కొరుకుతాడు, అతని శరీరం కట్టిబారిపోతుంది. ఆ దెయ్యాల్ని వదిలించమని మీ శిష్యుల్ని అడిగాను, కాని వాళ్ళు ఆ పని చేయలేకపోయారు
అని అన్నాడు. యేసు,
ఈనాటి వాళ్లలో విశ్వాసం లేదు. నేనెంతకాలమని మీతో ఉండాలి? ఎంతకాలమని మిమ్మల్ని భరించాలి? ఆ బాలుణ్ణి నా దగ్గరకు పిలుచుకురండి
అని అన్నాడు. వాళ్ళు ఆ బాలుణ్ణి పిలుచుకువచ్చారు. ఆ దయ్యం యేసుని చూసిన వెంటనే ఆ బాలుణ్ణి వణికేటట్లు చేసింది. ఆ బాలుడు క్రిందపడ్డాడు. నురుగు కక్కుతూ పొర్లాడటం మొదలుపెట్టాడు. యేసు ఆ బాలుని తండ్రితో,
ఎంతకాలం నుండి ఇతడు ఈ విధంగా ఉన్నాడు
అని అడిగాడు.
చిన్ననాటి నుండి
అని అతడు సమాధానం చెప్పాడు.
ఆ దెయ్యం అతన్ని చంపాలని ఎన్నోసార్లు అతన్ని నిప్పుల్లో, నీళ్లలో పడవేసింది. మీరేదైనా చేయగలిగితే మా మీద దయ ఉంచి మాకు సహాయం చేయండి
అని ఆ బాలుని తండ్రి అన్నాడు. యేసు,
నీవు విశ్వసించగలిగితే విశ్వాసమున్నవానికి ఏదైనా సాధ్యమవుతుంది
అని అన్నాడు. వెంటనే ఆ బాలుని తండ్రి,
నేను విశ్వసిస్తున్నాను, నాలో ఉన్న అపనమ్మకం తొలగిపోవటానికి సహాయం చేయండి
అన్నాడు. యేసు ప్రజల గుంపు తన దగ్గరకు పరిగెత్తుకుంటూ రావటం చూసి ఆ దయ్యంతో,
ఓ చెవిటి మోగ దయ్యమా, అతని నుండి బయటకు రమ్మని, మళ్లీ అతనిలో ప్రవేశించవద్దని నేను ఆజ్ఞాపిస్తున్నాను
అని అన్నాడు. ఆ దయ్యం కేకపెట్టి అతణ్ణి తీవ్రంగా వణికించి బయటకు వచ్చింది. ఆ బాలుడు శవంలా పడి ఉండుట వల్ల చాలామంది అతడు చనిపోయాడనుకున్నారు. కాని యేసు అతని చేతులు పట్టుకుని లేపి నిలుచోబెట్టాడు. ఇంట్లోకి వెళ్ళాక శిష్యులు రహస్యంగా,
మేమెందుకు వెళ్లగొట్టలేకపోయాము
అని అడిగారు. యేసు,
ఈ రకమైన దయ్యాన్ని ప్రార్థనతో మాత్రమే వెళ్లగొట్టగలము
అని సమాధానం చెప్పాడు. వాళ్ళ ప్రాంతాన్ని వదిలి గలిలయ ద్వారా ప్రయాణం సాగించారు. యేసు తన శిష్యులకు బోధిస్తూ ఉండటం వల్ల తామెక్కడ ఉన్నది కూడా ఎవరికీ తెలియకూడదని ఆశించాడు. ఆయన వాళ్లతో,
ఒకడు మనుషకుమారునికి ద్రోహం చేసి శత్రువులకు అప్పగిస్తాడు, వాళ్లాయన్ని చంపుతారు, 3 రోజుల తర్వాత ఆయన తిరిగి బ్రతికి వస్తాడు
అని అన్నాడు. కాని యేసు చెప్పింది శిష్యులకు అర్థం కాలేదు. దాన్ని గురించి అడగటానికి వాళ్లకు భయం వేసింది. వాళ్లు కపెర్నహూము అనే పట్టణాన్ని చేరుకున్నారు. అందరూ ఇంట్లోకి వెళ్ళాక యేసు వాళ్లతో,
దారిలో దేని గురించి చర్చించుకున్నారు
అని అడిగాడు. వాళ్లు వచ్చేటప్పుడు అందరికన్నా గొప్పవాడెవరన్న విషయాన్ని గురించి చర్చించారు. కాబట్టి అందరూ మౌనంగా ఉండిపోయారు. యేసు కూర్చుంటూ 12 గురిని పిలిచి,
ముఖ్య స్థానాన్ని వహించాలనుకున్నవాడు అందరికన్నా చివరన ఉండి సేవ చెయ్యాలి
అని అన్నాడు. ఒక బాలుణ్ణి పిలుచుకు వచ్చి వాళ్ల మధ్య నిలుచోబెట్టాడు. ఆ బాలుణ్ణి ఎత్తుకుని,
నా పేరిట ఇలాంటి పసివానిని అంగీకరించేవాడు నన్ను అంగీకరించినవానిగా పరిగణింపబడతాడు. నన్ను అంగీకరించేవాడు నన్నే కాదు, నన్ను పంపినవారిని కూడా అంగీకరిస్తాడు
అని అన్నాడు.
బోధకుడా, ఒకడు మీ పేరిట దయ్యాల్ని వదిలించటం మేము చూశాము, అతడు మనవాడు కానందువల్ల అలా చేయటం మానేయమని అతనికి చెప్పాము
అని యోహాను అన్నాడు. యేసు ఈ విధంగా అన్నాడు,
అతన్ని ఆపకండి, నా పేరిట అద్భుతం చేసినవాడు నాకు వ్యతిరేకంగా మాట్లాడలేడు, ఎందుకంటే మనకు వ్యతిరేకంగా లేనివాడు మన పక్షాన ఉన్నవానితో సమానము. ఇది నిజం. మీరు క్రీస్తుకు చెందినవాళ్లని గమనించి నా పేరిట ఒక గిన్నెడు నీళ్లు మీకు త్రాగటానికి ఇచ్చినవాడు తప్పక ప్రతిఫలం పొందుతాడు. నన్ను విశ్వసించే ఈ పసివాళ్లు పాపం చేయటానికి కారకులవటం కన్నా మెడకు ఒక పెద్ద తిరుగటిరాయి కట్టుకుని సముద్రంలో పడటం మేలు. మీరు పాపం చేయటానికి మీ చేయి కారణమైతే దాన్ని నరికివేయండి. 6 మంటల నుండి నరకానికి 2 చేతులతో వెళ్లటం కన్నా అవిటివానిగా నిత్యజీవం పొందటం ఉత్తమం. పాపం చేయటానికి మీ కాలు కారణమైతే దాన్ని నరికివేయండి. 2 కాళ్ళుండి నరకంలో పడటం కన్నా కుంటివానిగా నిత్యజీవం పొందటం ఉత్తమం. పాపం చేయటానికి మీ కన్ను కారణమైతే దాన్ని పీకివేయండి. 2 కళ్లతో నరకంలో పడటం కన్నా 1 కన్నుతో దేవుని రాజ్యాన్ని ప్రవేశించటం ఉత్తమం. అక్కడ నరకంలో పడ్డవాళ్లు చావరు, వాళ్లను కరుస్తున్న పురుగులు చావవు, ఆ మంటలు ఆరిపోవు. ప్రతివాడు ఈ అగ్నిలో శిక్షణ అనుభవిస్తాడు. ఉప్పు మంచిదే, కాని దానిలో ఉన్న ఉప్పు గుణం పోతే ఆ గుణం మళ్లీ ఏ విధంగా తేగలరు? కాబట్టి మీరు మంచివారై ఉండండి, ఒకరితో ఒకరు శాంతంగా ఉండండి.